അഖണ്ഡമണ്ഡലാകാരം വ്യാപ്തം യേന ചരാചരം യത്പദം ദർശിതം യേന തസ്മൈ ശ്രീ ഗുരവേ നമഃ. ഭാരതദേശത്തിലെ കുട്ടികൾ മനമു ഈനാട് ఓ విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయి ఉన్నాము. ఆ పరిస్థితి ముందు మీకు అర్థమయ్యేటట్టు చెప్పి దాని తర్వాత మనం ఏం చేయగలిగామో అన్నది మనం నిర్ణయించుకోవటానికి నేను చెప్పే రెండు మూడు మాటలు వినండి. మీరే కంగారు పడకండి, ఎక్కువసేపు చెప్పను. ఏంటో రెండు మూడు మాటలు విని నిర్ణయించుకుందాం అంటున్నాడు, ఎంతసేపు చెప్తాడో ఏమో. మీకు ఈమే ఓపిక ఉన్నంత వరకే చెప్తాను. ఎండ వస్తుంది సార్, ఎండలో వద్దబ్బ, తర్వాత చికా పెడుతుంది ఎండ. ఎదురు కూడా వచ్చింది ఒకటి గుర్తుంది. సూర్యుడు మంచివాడే కానీ ఈ టైం ఎప్పుడు మంచివాడు కాదు. ఉష్ణకాలము అని ఆ ఎర్రటి కిరణాలు ఉన్నప్పుడు చాలా మంచిది అది. ఈ టైం ఎప్పుడు మంచిది కాదు, అలానే చెడ్డది కాదు, కానీ కొంచెం బాధ పెడుతుంది. కొంచెం జాగ్రత్తగా వినండి ఇది. మీరు వీటికి ఆధారం ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పేటటువంటి మాటలకి, ఒకటి నేను కాశీలో విద్యాభ్యాసం చేశాను. నా 9వ ఏట కాశీకి వెళ్ళిపోయాను. పిహెచ్డి వరకు కూడా అక్కడే చేశాను నేను కాశీలోని. కాశీ పుణ్యక్షేత్రం కనుక మా తాతగారి దగ్గర ఉన్నాను కనుక అనేక మంది మహాత్ములతో గురువులతో పరిచయం అయింది. 38 గురువుల వద్ద అనేక మంత్రాలు అనేక సాధనాలు నేను చిన్నప్పటి నుంచి నా పిహెచ్డి అయ్యేంత వరకు చేశాను. అంటే ఈ మాటలు చెప్పటానికి నాకున్న హక్కు గురించి చెప్తున్నాను. నువ్వు చెప్తున్నావు సరే బాబు, అసలు నీకేం వచ్చు అంటారు కదా బాబు, ఇంత వచ్చు నాకు. కాశీలో 38 గురువుల వద్య అనేక మంత్రాలను అభ్యసించాను. మొహంలోకి దాంట్లోకి పొగ వెళ్తూ ఉంటే ఎగ్గికుండ నుంచి పక్కకు వచ్చేయండి. యజ్ఞం అయిపోయింది, విసర్జన చెప్పేశాం, కష్ట పక్కగా ముందు సుఖం మా సుఖంగా ఉంటే కదా నువ్వు వింటావు అని చెప్పింది. ముందుకొచ్చే లేదే ఉత్తిష్ట, రెండు అడుగులు వెయ్యండి, కూర్చోండి, జాగ్రత్త. మీరు నేను మాట్లాడుతున్నప్పుడు మీకు అసౌకర్యంగా ఉంటే కదనండి, ఇరుక్కు కూర్చోకండి. మనం కుటుంబంలో సభ్యులం. నేనేదో కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాను కానీ కాస్త పైన కూర్చున్నాను అంతే. రేపు మీరు చెప్తారు, నేను కింద కూర్చుంటా. మీరు ఆ స్థితికి రావాలని నా కోరిక. ఇంకైతే చాలా రిలాక్స్డ్ గా వినండి. చెప్పాక ఎక్కువసేపు చెప్పనండి, 15-20 చెప్పేస్తాను. ఆ మాత్రం అవుతుంది కదా. పిహెచ్డి పూర్తి చేశాక బయోకెమిస్ట్రీలో రీసెర్చ్ చేస్తున్నాను నేను. ఎలక్ట్రోకెమిస్ట్రీలో చేస్తూ అందులోనే ఎంఎస్సీ వాళ్ళకి పాఠాలు చెప్తున్నాను నేను. 22 చెప్పాక నేను విచిత్రమైనటువంటి సంబంధాన్ని చూశాను అక్కడ బయోకెమిస్ట్రీకి గాయత్రి మంత్రానికి. ఈనాడు డాక్టర్లు జీన్స్ అనేటటువంటి మాట వింటున్నారు. మీరు జీన్స్ సినిమా ఎంతమంది చూశారు? నిజంగా చేతులు పెట్టారు. నేను 3 సార్లు చూశా, జీన్స్ పేరు విన్నారు కదా, జీన్స్ ప్యాంట్ కాదు. మన శరీరాలలో జీన్స్ అని ఉంటాయి. సమస్య ఏంటంటే అవి కూడా కరెక్ట్ గా 23.5 జీన్స్ ఉంటాయి. కరెక్ట్ గా 46 జంట జంటలుగా ఉంటాయి. 23 గాయత్రి మంత్రంలో కూడా మీరు గమనిస్తే 24 అక్షరాలు పూర్తిగా లేవు, 23.5 ఉన్నాయి. చాలా మంది వ్యాకరణం తెలిసినటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే దాన్ని 24 చేయటానికి ప్రయత్నం చేస్తారు. నియం అని వరే నియం అనే అక్షరాన్ని నీ ఎం అని పలుకుతే 2 అక్షరాలు అనక్కర్లేదు. ఋషులకు తెలుసు ఆ మాత్రం సంఖ్య, ఛందస్సులు అవి వాళ్ళకి తెలుసు. కానీ ప్రకృతిని వాళ్ళు మార్చలేరు కదా. మన శరీరంలో 23.5 జీన్స్ ఉంటే గాయత్రి ఛందస్సులో 24 అక్షరాలు ఉంటాయి, కనుక జీన్స్ ని మార్చలేరు. కనుక అంతే గాయత్రి మంత్రం ఏం చేస్తుంది అంటే మీ జీన్స్ ని మార్చేస్తుంది. మార్చి ఏం చేస్తుంది, మీకు ఏం కావాలో అది ఇస్తుంది. ఇందాక 7 రకాలైనటువంటి గుణాలు గాయత్రి మంత్రం ఇస్తుంది అని చెప్తున్నాం మనం. ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వతముధని బ్రాహ్మణేభ్య హరిజాత దక్షదేవి యథాసుఖం. ఉత్తమమైనటువంటి శిఖరంలో పుట్టినటువంటి ఆవిడ ఉత్తమమైనటువంటి శిఖరము అంటే ఏంటి, శిరస్సు. ఏ డాక్టర్నైనా అడగండి, శిరస్సులో ఒక విచిత్రమైనటువంటి ద్రవము స్రవిస్తూ ఉంటుంది. ఇప్పటికీ మీకు ఉంది, నాకు ఉంది, అందరికీ ఉంది. దాన్ని సెరిబ్రల్ ఫ్లూయిడ్ అంటాం. సెరిబ్రల్ అంటే బ్రెయిన్ కి సంబంధించిన, ఫ్లూయిడ్ అంటే ద్రవము. అది మనకి 7 రకాలైనటువంటి శక్తుల్ని ఇస్తుంది. పంచేంద్రియాలను, మనస్సును, బుద్ధిని. పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధిని. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను, ప్రహ్లాదుడు హిరణ్య కష్టడుతూ అంటాడు, నువ్వు అంతా గెలిచానంతా 3 లోకాల్ని, ముందు నీలో ఉన్నటువంటి ఇంద్రియాలను గెలుచుకో. నీ ఇంద్రియాలను గెలిస్తే 3 లోకాలు గెలిచినట్టే, నీ ఇంద్రియాలను గెలవకపోతే 3 లోకాలు గెలిచినా లాభం లేదు. ఆ ఇంద్రియాలను మీరు యుద్ధం చేసి గెలవలేరు, గాయత్రి మంత్రంతో గెలవగలరు. అందుకు ఇదంతా చెప్పి వస్తాను. గాయత్రి మంత్రాన్ని కనుక మీరు రోజు ఇలా చేసుకుంటూ ఉంటే ఒక రోజులో గెలవలేరు. సంస్కారాలు ఒక రోజులో ఏర్పడవు. సంస్కారాలు ఏర్పడటానికి 24 సంవత్సరాలు కావాలని శాస్త్రం చెప్తుంది. హిమాలయాలలో ఉన్నటువంటి గురువులు మీకు ఒక గ్యారంటీ ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో మీరు 5 ఏళ్లు కనుక కరెక్ట్ గా ఈ గాయత్రి మంత్రాన్ని ఒక పద్ధతిగా కనుక ఉపాసన చేస్తే గాయత్రి మంత్రం సిద్ధించిపోతుంది. ఇది మొదట మీకు నేను అందజేస్తున్నటువంటి ఒక చేయగలిగితే ఒక శుభవార్త. లేకపోతే వినండి, దీంతో చెప్పండి. 5 ఏళ్లు చాలు గాయత్రి మంత్ర సిద్ధి పొందటానికి. 5 ఏళ్లు చాలు పద్ధతిగా చేస్తే. యజ్ఞం 9 గంటలకంటే 1 గంట వచ్చి ప్రసాదం తీసుకువెళ్లారనుకోండి, వాళ్ళు మరి ప్రసాదం భక్తులే అవుతారు తప్ప యజ్ఞ ఫలితం రాదుగా. ఇంకేత ఈ ఒక సూచన జాగ్రత్తగా, సూచనలాగే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదట మనం చేయవలసింది ఏంటి అంటే ఈ గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. ముఖ్యంగా పిల్లలు ఇంకా కలగనటువంటి వాళ్ళు, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు, గర్భంలో శిశువు ఉంది, ఇంకా ప్రసవించబోతున్నారు అన్నవాళ్ళు కూడా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది ఉపయోగించుకోవాలి. మనం మర్చిపోయాం, మనం ఎంత బుద్ధిహీనులం అయిపోయాము అంటే. ఈ గాయత్రి మంత్రం ఎక్కడ నేను గమనించానో మీకు చెప్పాను కదా, బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ గా, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ గా పనిచేస్తూ వాళ్ళకి ఒకరోజు పాఠం చెప్తున్నప్పుడు జీన్స్ గురించి నాకు ఆశ్చర్యం ఇచ్చింది. ఇంతవరకు నాకు ఎందుకు తట్టలేదా అని. మనలో ఉన్నటువంటి జీన్స్ ఒక విశేషమైనటువంటి ఆకృతిలో ఉంటాయి. నేను ఎప్పుడైనా మీకు వీలుంటే ఆకృతులు చూపిస్తాను. గాయత్రి మంత్రాక్షరాలు ఏ ఆకృతి ఉంటాయో అదే ఆకృతిలో ఉంటాయి. ఆ జీన్స్ ఖచ్చితంగా అదే ఆకృతిలో ఉంటాయి. చెప్పకపోతే అది మీరు గాయత్రి మంత్రాక్షరం అనుకుంటారు. సంస్కృతం యొక్క శబ్దాలు మన శరీరంలో అంకితమై ఉన్నాయి. నేను కళ్ళారా చూశాను అవి అక్షరాలు. కురుధ్వం అంకితం స్తోత్రం, ఎప్పుడైనా ఈ లైన్ విన్నారా మీరు? కురుధ్వం అంకితం స్తోత్రం, లలిత సహస్రనామ పేరు ఎంతమంది విన్నారు? చేతులు ఎత్తాలి. అంతేనా? లలిత సహస్రనామం ఎవరు విన్నారు? అందులో లలితాదేవి వాగ్దేవతలకు శాసనం ఇస్తుంది, కురుధ్వం అంకితం స్తోత్రం. ఈ స్తోత్రాన్ని అంకితం చేయని, ఎక్కడ మీ శరీరంలో అంకితమై ఉన్నాయవి. ఎప్పుడైనా వీలుంటే ఇలాంటి చోట నేను అవంతా చూపించలేను. కానీ అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం హోతారం రత్నధాతమం అని ఆది సూక్తం అంటారు. దాన్ని ఋగ్వేదంలోని మొదటి సూక్తంలోని మొదటి సందర్శది. అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం హోతారం రత్నధాతం. ఇది మన కుడి చెవిలోంచి శిరస్సు నిండా తిరిగి ఎడమ చెవిలోంచి బయటికి వస్తుంది. ఈ అక్షరాలు అక్షరాలు బయటికి రావటం కాదు, ఈ చెవిలోంచి వెళ్లేటటువంటి మార్గం నుంచి, ఈ చుట్టూ నరుజులోంచి, ఈ ఎడమ చెవిలోంచి బయటికి వచ్చే నరుజులో ఈ అక్షరాలు అంకితమై ఉన్నాయి అని విదేశాలలో ఉన్నటువంటి ఒక డాక్టర్ ప్రూవ్ చేశాడు. ఆపరేషన్ చేసి ఆ అక్షరాలు మీకు కనిపిస్తాయి. అంచేత ఈ వేదము మీ శరీరమే. వేదమూర్తి అనేది ఒక శ్రీరామ శర్మ ఆచార్యే కాదు, మీరు కూడా వేదమూర్తులే. తేడా ఏంటి అంటే ఆయనకు అది అర్థమైంది, మనకు అది అర్థం కాలే. ఇది మీకు అర్థమైపోయింది కదా. ఏమర్థమైంది? ఇక్కడ నుంచి కనుక మీరు ఆపరేషన్ చేసి, కానీ చిన్నగా ఉంటాయి అది, మైక్రోస్కోప్ పెట్టి చూడాలి, చూస్తే అక్షరాలు కనిపిస్తాయి. అగ్ని మీలే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం హోతారం రత్నధాతమం. వేదాలకి దీనికి సంబంధం కనిపించినటువంటి ఆ వ్యక్తి పేరు టానీ నేడర్. డాక్టర్ ఆయన, ఫిజియాలజీ ప్రొఫెసర్ ఆయన, హాలీవుడ్ యాక్టర్స్కి, ప్రెసిడెంట్స్కి, ఆ లెవెల్ స్థాయి వ్యక్తులకి ఆయన డాక్టరు. ఆయన ఇది కనిపెట్టినందుకు జర్మనీలో ఉన్నటువంటి యూనివర్సిటీ వాళ్ళు ఆయన్ని బంగారంతో చూచారు. ఇంత అద్భుతమైనటువంటి విషయాన్ని నువ్వు కనిపెట్టావని. అది చదివాక నాకు ఏడుపు వచ్చింది, నాకు తెలియలేదే, విదేశీ డాక్టరు ఆ విషయం చెప్పాడు. భారతీయులైనటువంటి మనకి అప్పుడు నేను ఉద్యోగానికి రిజైన్ చేశాను. నేను తెలీదు అంటే ఎందుకు తెలియదు? ఎవరు చెప్పలేదు కనుక. చెప్తే వింటున్నారు కదా, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, మొదట్లో చెప్పినప్పుడు ఎవరు వినేవారు కూడా కాదు. మీరు చాలా అదృష్టవంతులు, లేకపోతే నేను చాలా అదృష్టవంతుని ఈ మాట వినగలుగుతున్నాను, చెప్పగలుగుతున్నాను. ఇంకొక వేదమాత అంటాం గాయత్రిని. మన శరీరంలో ఉన్నటువంటి వేదాలన్నీ కూడా జీన్స్ ద్వారా ఎలాగా ఆకృతి దాలుస్తాయి, స్త్రీ ఏ వేద మంత్రాలతో ఆకృతి దాల్చింది, లంగ్స్ ఏ వేద మంత్రాలతో ఆకృతి దాల్చింది, పాదాలు ఏ వేద మంత్రాలతో ఆకృతి దాల్చాయి, ఇదంతా కూడా వ్యాసుడు మానవ జాతికి ముందు అందించలేదు. భారతం రాశాడు, వేదాలను క్రోడీకరించి నాలుగు భాగాలు చేశాడు. ఉపనిషత్తులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు ఎన్నో రాశాడు, కానీ ఇది చెప్పలే. వ్యాసుడు కూడా ముందు చెప్పలేదే. కానీ మనిషికి నేను చెప్పవలసింది చెప్పలేదే, నేను ఇంకా ఏదో చెప్పాలి అనుకుని విచారంగా కూర్చొని ఉన్నప్పుడు నారదుడు వస్తాడు అక్కడికి. నారదుడు వచ్చి నువ్వు భాగవతం రాయి అని చెప్తాడు. ఆ భాగవతమే మీ ముందు పెట్టినటువంటి 12 ఇటికలు, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మామూలు ఇటుకలని అనుకోకండి. రాయి అదే బాత్రూమ్ లో పెడితే కాల్తో కొట్టుతాం, అదే రాతితో విగ్రహం తయారు చేసి దేవాలయంలో పెడితే ఏం చేస్తాం? రాజాధిరాజులు కూడా దానికి దండం పెడతారు. రాయి అదేగా. ప్రశ్న ఏంటి అంటే ఎలా ఉపయోగించుకుంటున్నారు అంటే, యజ్ఞకుండంలో మీరు ఉపయోగించుకుంటున్నటువంటి ఆ 12 ఇటికలు కూడా శ్రీకృష్ణుడి యొక్క శరీరమే, అంటే మీ యొక్క శరీరమే, అంటే వేదాలే అని గుర్తుంచుకోండి. వీటిని అలా ఉపయోగించుకోగలిగితే మీ జీవితాలలో చాలా మార్పులు వస్తాయి. సిద్ధి సాయి గురించి విన్నారు కదా మీరు, ఆయన ఎప్పుడో ఇటుక పెట్టుకునేవాడు, తల కింద ఇటుక ఉంటే నడుస్తూ ఉంటే చేతిలో ఉండేది, కూర్చుంటే చేతి కింద ఉంది. ఆ ఇటుక ఏంటనేవాడు, నా గురువు యొక్క అనుగ్రహం. మరి మీకు 12 ఇటుకలు అంటే మీకు సాయి కంటే 12 రెట్లు గురువుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. పోల్చటం కోసం చెప్పుతున్నాను, అంటే గురువు అనుగ్రహం ఎప్పుడు మనకంటే చాలా అనంతమే. 12 ఏంటి, ఎన్ని రెట్లున్నా మనం ఎంత తీసుకున్నా అది వస్తూ ఉంటుంది. అంచేత మొదటి ఇచ్చిన సూచన మీకు అర్థమైంది కదా, మీ శరీరాలన్నీ కూడా వేద మంత్రాలే తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకుంటామని చెప్పాను నేను, గాయత్రి మంత్ర సాధన చేసుకుంటే తెలుసుకుంటారు. రెండు విషయాలు గుర్తున్నాయి కదా, మీరు పక్క వాళ్ళకి చెప్పడానికి చెప్తున్నాను. వెళ్ళారు మీరు ఆయన దగ్గరికి వెళ్తే ఏంటో అమ్మా వేదాలు అన్నాడు, జీన్స్ అన్నాడు, ఏంటో నేను చెప్పింది అర్థమైంది కదా. మొదట నేను చెప్పేది ఏంటంటే మీ శరీరాలు వేద మంత్ర నిర్మితాలు. అది ఎవరు ప్రూవ్ చేశారు, ఎవడో భారతీయుడు ప్రూవ్ చేస్తే మనం ఏనో అంటే, ఒక విదేశీయుడు పేరు చెప్తున్నాను, టానీ నేదర్. కానీ మన ఋషులు అది ఎప్పుడో ప్రూవ్ చేసి రాసి పెట్టారు అది. కానీ ఆ విదేశీయుడు అది కనిపెట్టినందుకు వాడిని ఏం చేశారు, బంగారంతో చూశారు. మరి ఈ విషయం విన్నందుకు మిమ్మల్ని కూడా చూచాలి కదా, మరి మంచి విషయాలు విన్నందుకు. దానికి మీకు నేను ఇచ్చేటటువంటిది ఏంటంటే, మీ ఇంటికి గురువు అనుగ్రహం ఎలా వెళ్ళాలి అనే దానికి ఏం చెప్తున్నాను అంటే, మీ ఇళ్లలో 12 ఇటుకలు పెట్టుకోండి. గ్రేస్ ఎనాటమీ అని మెడిసిన్ చదివేటటువంటి వాళ్ళకి ఇంత పెద్ద టెక్స్ట్ బుక్ ఉంటుంది. విశ్వాసంతో ఇంత పెద్ద టెక్స్ట్ బుక్ చదువుకుంటూ ఉంటారు వాళ్ళ పుస్తకాన్ని. నిద్ర వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, దాన్ని తల కింద పెట్టుకుంటారు. అలాగే 12 ఇటుకలు ఎగ్జామ్ చేస్తున్నప్పుడు ఎగ్జామ్ చేసుకోండి, లేకపోతే మీరు తర్వాత ఉపయోగించుకోండి, ఏం పర్వాలేదు. యజ్ఞాన్ని ఎలా పెట్టాలండి, ఎలా స్థాపించాలని అడుగుతారు కదా. ఇప్పుడు అర్థమైతే ఏదైనా చేసుకోవచ్చు. నిద్ర వస్తే సాయి లాగా తల కింద పెట్టి తల కింద పెట్టుకోండి. అర్థమైందా, అంటే మీ యజ్ఞం స్థాపించాలండి, ఏ మూల పెట్టాలండి. ఎక్కడ చదువుకుంటున్నప్పుడు పుస్తకం చదువుతారు, చదువుకోకపోతే సిస్టమ్ పడుకోవాలంటే తల కింద పెట్టుకుందాం. ఇంకా కంగారేం పడక్కర్లే, మీరు ఎక్కడ పెట్టుకోవాలండి అని. యజ్ఞం చేసేటప్పుడు పెట్టుకోండి, లేకపోతే పక్కన పెట్టేయండి. లేదు మీ ఇంట్లో పూజా వేదిక దగ్గర ఎదురుకుండా అలాగే పెట్టేసుకోండి. ఇంకట మొదట గాయత్రి మంత్ర సిద్ధి మీరు పొందటానికి తగిన అర్హత రావటానికి ముందు గురువు యొక్క అనుగ్రహం కావాలి. గురువు లేంటే ఏ విద్య రాదు. ఇప్పుడు మనకి గురువు లభించాడు. ఈ విషయం చెప్పే గురువులు అసలు ఎక్కడా దొరకలేదు నాకు. ఇంతవరకు నాకు ఈ విషయాన్ని చెప్పగలిగేటటువంటి గురువు నాకు ఎక్కడా దొరకలేదు. వేద పండితులు ఉన్నారు, కాశీలో ఉన్నారు వేద పండితులు. మా గురుదేవుని యజ్ఞ మంత్రాలన్నీ మాకు చెప్పినప్పుడు మా గురువు గారికి టైం లేదు నేను ఆయనతో మాట్లాడటానికి, హరిద్వార్లో శ్రీరామ్ శర్మ ఆచార్యకి. అంతే కాశీకి వచ్చాక కాశీలో సాంస్కృత్ యూనివర్సిటీ ఉంది, సెంట్రల్ యూనివర్సిటీ, కాశీ విద్యాపీఠం. అక్కడికి వెళ్ళాను నేను, ఈ వేద మంత్రాలకి అర్థం చెప్పండి అని. వేద మంత్రాలకి మేము అర్థం చెప్పలేము, చదవగలము, మేము అర్థం చెప్పలేము అన్నది. గురువు అనుగ్రహం లేకపోతే వేద మంత్రాలు అర్థం కావు. గాయత్రి మంత్రం ఏమిటి, వేద మాత, వేదాలకే తల్లి. అందులో చాలా సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి తల్లి. మొత్తం వేదాన్ని జీన్స్ లో పెట్టాడు ఋషులు. అది అర్థం అవ్వాలంటే గురువు అనుగ్రహం కావాలి. ఆ గురువు అనుగ్రహం మీకు ఈ 12 ఇటుకల నుంచి లభిస్తుంది. కనుక మీ ఇళ్లలో ఈ 12 ఇటుకలు ఉంచుకోండి. కానీ గురువు ప్రాణశక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే తన విషయాన్ని చెప్పగలడు. కానీ చదవాలని ప్రాణశక్తి అంటే ఉత్సాహం. ప్రాణం ఉంది అంటే కదలిక ఉందని. ప్రాణం లేకపోతే ప్రాణశక్తికి అగ్నికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఉత్సాహాన్ని అగ్నితో పోలుస్తారు. జీల్ ఉత్సాహము, అగ్ని. మనలో 5 రకాలైనటువంటి అగ్నిలు ఉంటాయి. కనుక మిమ్మల్ని 5 దీపాలు వెలిగించుకోమంటుంది. ఈ 5 దీపాలు వెలిగించుకుంటే మొట్టమొదట మీ జీవితాల్లోకి వచ్చేటటువంటి గురు అనుగ్రహం ఏమిటి అంటే సకల వాస్తు దోషాలు, గ్రహ దోషాలు మీ ఇంట్లోంచి 6 తరిమివేయబడతాయి. లైట్ వెలిగిస్తే ఏ విధంగా అవుతే చీకటి పోతుందో ఏ రోజుకి ఆ రోజు మన ఇళ్లలో ఉన్నటువంటి వాస్తు దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ పోతాయి. మొదటి లాభం అది మీద అది అలా వెలిగించుకోగానే నన్ను చాలా మంది అడిగారు, మాస్టర్ ముందు ఏది వెలిగించాలి అని. ఇంట్లో లైట్లు ఉన్నాయి, మీరు కిచెన్ లో ఉంటే ఎక్కడి నుంచి వెలిగించడం మొదలు పెడతారు? ముందు మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి బయట లైట్ వెలిగించే కిచెన్ వరకు వెళ్తారు, లేకపోతే అక్కడ వెలిగించుకుంటూ వస్తారా? మీరు బయట ఉన్నారనుకోండి, ముందు కిచెన్ లో వెలిగించాలి. అర్థమైందా చెప్పింది? అంటే ఎలా వెలిగిస్తారు మీ ఇష్టం, 5 వెలిగించండి. కానీ ఒక పద్ధతి అనేది ఎందుకు పెట్టుకుంటామంటే ఇలా అందరం కూర్చుని వెలిగిస్తున్నాం అనుకోండి, ఒక పద్ధతిగా వెలిగిస్తే చూడముచ్చటగా ఉంటుంది, డిసిప్లిన్డ్ గా. ఒకడే నడుస్తూ ఉంటే అలాగే నడిచేయచ్చు. 10 కలిసి నడుస్తూ ఉంటే లెఫ్ట్ రైట్ అంటే బాగుంటుంది. అంతేనా? అది అర్థమైంది కదా? అనుమానాలే వద్దు మీకు. అనేక మంది నన్ను ఎన్ని ప్రశ్నలు అడుగుతారో, ముందు ఏది వెలిగి ఏదో ఒకటి ముందు వెలిగించబ్బా అంటారు. ఏదో ఎక్కడ వెలిగిస్తే ఉంది 5 వెలిగాక? మరి అక్కడేదో పద్ధతి చెప్పారండి, యుద్ధం చేయిస్తున్నాం ఇప్పుడు వచ్చాము, నేను ముందు అది వెలిగించమ్మా అన్నాను, తర్వాత ఇదే ఇది. ఓకే, ఇంకో చోట సరే చెప్పాలి కదా, ఇలా వెలిగి ఏది రైతే 5 వెలిగించేంత వరకు ఎలా వెలిగించినా రైతే. ఓకే, అంటే 5 దీపాలు వెలిగించేస్తే మొట్టమొదట మీకు జరిగేది ఏంటి అంటే వాస్తు దోషాలు, గ్రహ దోషాలు పోతాయి. సూర్యుడు బాగా లేదు, శని బాగా లేదు, మీరు వెలిగించి చూడండి ఎలా పోతుందో. దీపం వెలిగిస్తేనే పోతుందా అండి? చూడండి, ఒక చిన్న స్విచ్ వేస్తే టీవీలో ఎన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి మీకు? ఇంత చిన్న స్విచ్ వేస్తే అన్ని ప్రోగ్రామ్స్ వస్తాయండి అని అనుమానం లేదు కదా. అలాగే 5 దీపాలు మీరు వెలిగించుకోవటం వల్ల కిందన 12 ఇటికలు ఎవరి అనుగ్రహానికి ప్రతీక అని చెప్పాను? శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహానికి ప్రతీక, భాగవతానికి అనుగ్రహానికి ప్రతీక. ఇంకా 12 ఇటికల మీద 5 దీపాలు వెలిగిస్తాం. దేంతో? నువ్వు నూనెతో పెట్టుకోవచ్చు, కొబ్బరి నూనెతో పెట్టుకోవచ్చు, ఆవు నేతితో పెడితే మంచిది, బంగారంతో విగ్రహం చేయించుకుంటే చాలా మంచిది. కానీ శివలింగాన్ని మట్టితో కూడా చేసి పెట్టుకోండి అంటారు. కావాల్సింది పూజ. నువ్వు బంగారంతో చేసి పూజ చేయకపోతే మట్టితో చేసి పూజ చేస్తే తేడా అర్థమేమమ్మా? ఇంకా ఏమి అది? కానీ బంగారంతో చేయొచ్చా? ఖచ్చితంగా లేదు. ఆవు నెత్తోనే వెలిగించాలి అనే రూల్ లేదు. కానీ వెలిగించుకుంటే, చెప్పిన ఉదాహరణ అర్థమైందా? అంటే భావం అర్థం చేసుకోండి. అక్కడ కావాల్సింది జ్యోతులు వెలగటం, వెలుతురు రావటం. మీరు దేంతో వెలిగించినా వెలుతురు ఒకటే, కానీ వాసనలో మిగతా ఒకటి చిన్న చిన్న తేడాలు వస్తాయి. కానీ వెలుతురు ముఖ్యం. మనకి అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి వెలుతురుని గురువు అంటాం. అంచేత వెలుతురు ఎవరు అంటే గురువే, గురువు అనుగ్రహమే. సరేనా? ఇంకా సందేహాలు ఏమైనా ఉంటే అడిగేయండి. 12 ఇటుకలు పెట్టుకోండి, 5 దీపాలు వెలిగించుకోండి. వెలిగించుకున్నాక ఇంకొక విషయం కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా మంది నాతో ఏమంటారంటే, మాస్టరు నేను చాలా పూజలు చేశాను, చాలా సాధనలు చేశాను, ఈ గజేంద్రుడికైనా డౌట్ వచ్చింది, ఉన్నాడో లేడో ఉన్నాడు అంటున్నారు. ఇంకా పద్యం నా గుర్తు రావటం లేదు, మీకు తెలిసింది కదా కలడన్నవాడు ఉన్నాడు లేదు. అలాగే నన్ను అడుగుతారు ఏదో మంత్రానికి శక్తి ఉందంటారు అది ఉందంటారు. తప్పు చేస్తున్నాం మనం ఒక చోట, ఆ తప్పు చేయటం వల్ల రిజల్ట్స్ రావటమే, జాగ్రత్తగా అది గమనించుకోండి. మన కుర్రాడికి మన డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇంజనీరింగ్ చదివిస్తాం, మన కుర్రాడికి మన డబ్బులు ఖర్చు పెట్టుకుని మెడిసిన్ చదివిస్తాం. అవునా, డబ్బులు మనమే అంటే సాధన మంది, మంత్రాలు అవి మనం చేసుకున్నాం, డబ్బులు మంది, పెట్టుబడి మంది. కుర్రాడికి ఇంజనీరింగ్ చదివించాం, మెడిసిన్ చదివించాక నేను చదివించాను కనుక నీ ఇంజనీరింగ్ నా ఇల్లు కట్టడానికే ఉపయోగపడాలి అని తండ్రి అన్నాడు అనుకోండి, ఇంకా బయట వాళ్ళకి నీ బుద్ధి, నేను చదివించాను కనుక నాకే నువ్వు మంది ఇవ్వాలి తప్ప ఇంకా బయట వాళ్ళకి ఎవరికి మంది ఇవ్వకూడదు అన్నారు అనుకోండి, ఆ విద్య ఉపయోగపడుతుందా? పడుతుంది కదా. ఆ విద్య ఉపయోగపడాలంటే ఏం జరగాలి? వాడు ఏదో కంపెనీలో పనిచేస్తాడు, లేకపోతే ఏదో హాస్పిటల్లో పనిచేస్తాడు, లేదా వాడే హాస్పిటల్ పెట్టుకుంటే బయట నుంచి వచ్చేటటువంటి రోగులకి మందిస్తాడు. ఇంట్లో వాళ్ళకి ఎవరు? ఇంట్లో వాడికి ఇచ్చిన ఇంట్లో వాళ్ళు డబ్బు ఇవ్వరు, ఇవ్వచ్చు ఇంట్లో వాడికి. ఇంకా నా తమ్ముడు ఎవరో డాక్టర్ అయ్యి దగ్గర వెళ్తే దాని బద్దు అడిగితే ఏమంటారు? గుహుడు రాముడితో ఇలాంటి బేరమే పెట్టేట, గుహుడు తెలుసు కదా మీకు, పడవ నడిచేవాడు, నదిని దాటించాడు, గంగా నదిని దాటించాడు. రాముడితో అన్నాడు, నువ్వు నాకే ఇవ్వక్కర్లేదు, నువ్వు నేను ఒకే పని చేస్తున్నావు, నేను చిన్న పని చేస్తున్నాను నువ్వు పెద్ద పని చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను గంగా నదిని దాటిస్తున్నాను నువ్వు భవసాగరాన్ని దాటిస్తావు, మన ఇద్దరిది ఉద్యోగాలు ఒకటే అంచేత నేను చేసేటటువంటి పని నేను చేశాను, నువ్వు చేసేటటువంటి పని నుంచే సీజులు వద్దన్నారు. అంచేత ఒకే పని చేసేవాళ్ళు అంటే ఇప్పుడు ట్యూషన్ చెప్పేవాళ్ళు దగ్గరికి అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్ పిల్లవాడు ట్యూషన్ చెప్పించుకోవటానికి వస్తే డబ్బు పుచ్చుకోదు, పాపడి తీసుకోవాలని ఉందా లోపల ఉంటుంది. అంతేత చెప్పిన ఉదాహరణలు అర్థమవుతున్నాయా? మనము డబ్బు ఖర్చు పెట్టి లక్షలు లక్షలు డబ్బు ఖర్చు పెట్టాం, డబ్బే కాదు చిన్నప్పటి నుంచి పెంచి ముక్కులు తుడిచి జ్వరాలు అది వస్తే సేవలు చేసుకుని మొక్కుబడులు ముట్టుకుని వాడిని పెంచి పెద్ద చేస్తాం 20 ఏళ్ళు 24 ఏళ్ళు. దానికి మరి తిండి అది కట్టాం, మళ్ళా సినిమాలు కలిపాడు దానికి కలిపాడు అవంతా ఇస్తాం. ఇదంతా చేసి నువ్వు వాడిని ఇంజనీర్ చేస్తే వాడు ఏం చేస్తాడు? నేను అమెరికాలో ఏదో కంపెనీలో ఉద్యోగం చేసుకోవటానికి వెళ్ళిపోతాను, నీకు ఉపయోగపడను అంటాడు. కానీ అలా వెళ్తే నీకు ఉపయోగపడుతున్నాడు, అక్కడ వాడు పని చేయటం వల్ల ఇక్కడ మనకి లాభాలు వస్తున్నాయి. ఉదాహరణ అర్థమైందా? అంటే మీరు చేసినటువంటి జపము మీరే చేశారు, కానీ అది ఎవరికి ఉపయోగపడాలి? సమాజానికి ఉపయోగపడాలి. సమాజానికి ఉపయోగపడితే మీకు ఉపయోగపడుతుంది. ఉదాహరణ అర్థమవుతే యజ్ఞం ఎందుకు చేయమంటున్నావో అర్థమవుతుంది మీకు. ఈ ఉదాహరణ అర్థమైందా? మీరు మంత్రజపం చేయండి, మంత్రజపం చేయకుండా మీకు ఫలితాలు రావు. ఇంజనీరింగ్ చదవకుండా ఉద్యోగం ఏమంటే ఎవడిస్తాడు? నీ పెట్టుబడి ఏంటి అంటే జపం, జపశక్తి నువ్వు పెట్టుబడి పెట్టావు. కానీ ఈ జపశక్తి నీకే ఉపయోగపడాలి అంటే ఉపయోగపడదు, నువ్వు సమాజానికి దాన్ని ఉపయోగించు, ఖచ్చితంగా నీకు తిరిగి ఉపయోగపడదు. ఇది యజ్ఞము అంటే అర్థం అది. యజ్ఞము అంటే ఏంటంటే స్వార్థం కాకుండా పరమార్థానికి ఉపయోగపడటం అని తెలుసు అందరికీ. కానీ మీ మంత్రశక్తిని ఇతరులకు ఉపయోగపడే చెట్టు మీరు ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియదు కనుక 5 అగరత్తులు వెలిగించమంటున్నాను. 5 అగరత్తులు మీరు వెలిగిస్తే నేను వెలిగించాను కనుక ఈ సువాసన నాకే కావాలి అని మీరు అన్నా పక్కవాడి ముక్కులోకి వెళ్తుంది. మీరు ఎప్పుడు ఆగుతుంది అంటే వాడి ముక్కులోకి వాడికి జలుబైనా చేసి ఉండాలి, లేకపోతే మీరు వాడి ముక్కులో బిరడా తొట్టేసి నా ఊదొత్తి వెలిగించాను కనుక నువ్వు ఆసన చూడకూడదు అని చూడదు. అంటే ఎప్పుడైతే నువ్వు ఈ 5 అగరత్తులు వెలిగించావో నువ్వేం చేస్తున్నావు ఈ సువాసన నేను వెలిగించిన ఇది అందరికీ ఉపయోగపడేటట్టు ఎలా చేశావో దాని ముందు నువ్వు ఎప్పుడైతే గాయత్రి మంత్ర జపం చేసుకుని స్వాహ అంటావో, స్వాహ అంటే ఆహుతి అనే కాదు అర్థం, బాగుగా అంటున్నాను అర్థం, సుఆహ నా కోసం అంటాం లేదు, ఇదం గాయత్రి ఇదం నమమ. ఇది ఆ గాయత్రి మాత ఎవరి దగ్గరికి వెళ్ళో తెలుసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళను. ఎప్పుడైతే నువ్వు ఇది చేయటం మొదలెట్టావో యజ్ఞమైంది కదా. యజ్ఞం అంటే ఏంటి, ఆ వాసన ఇతరులకు వెళ్తుంది, నువ్వు మంత్రం వచ్చారని ఇతరులకు వెళ్తుంది, నీకు ఫలితాలు రావటం మొదలెడుతుంది. ఆ యజ్ఞాన్ని మర్చిపోయాను, ఇంటి ఇంకా ఇది కుండీని పెట్టమని చెప్పేది అందుకు. అర్థమైందా, అంత ముఖ్యమైనటువంటి దీన్ని గుర్తుంచుకోండి. దీని తర్వాత ఈ గాయత్రి మంత్రము, దానికి జీన్స్ కి ఉన్నటువంటి లింక్, దాని తర్వాత మహాలక్ష్మి సాధన ఒకటి ఈనాడు చాలా అవసరము. ఎందుకంటే కృష్ణుడు విష్ణువుడు అవతారాలు ఎప్పుడు వచ్చినా కూడా మహాలక్ష్మిని ముందు వెతుకుతున్నారు వాళ్ళు. వెంకటేశ్వర స్వామి కూడా మహాలక్ష్మిని వెతుక్కున్నారు. అంచేత ఆ మహాలక్ష్మి సాధన ఒకటి. వీరంతా కాకుండా అసలు గురువుని ఎలా సేవించుకోవాలి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనా విధానము హనుమంతుడి యొక్క చరిత్రలో మనకి లభిస్తుంది. మీకు ఒక విశేషమైనటువంటి సూచన ఇంకోటి గుర్తుంచుకోండి, హనుమంతుడు ఆంధ్రుడే. హనుమంతుడు వెంకటేశ్వర స్వామి యొక్క ఉపాసన వల్ల అంజనాద్రి పైన ఆ ఏడు పర్వతాల్లో ఒకటైన దాని మీద హనుమంతుడు పుట్టాడు. ఇక్కడే రాముడికి ఇక్కడే అంటే నా ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లోనే హనుమంతుడు రాముడికి పరిచయం జరిగింది. ఈ గురువు యొక్క సేవ ఎలా చేసుకోవాలో అన్నది ఒక చిన్న సంఘటన చెప్పి ఆపేస్తాను నేను. అది మీకు ఇచ్చేదంటే ఆలోచించగలిగే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పింది చాలు, మీరు అల్లుకుపోగలరు. రావణాసురుడు సీతని ఎత్తుకుపోయాడు, వెతుక్కుంటున్నాడు కదా, ఇంత గట్టిగా వేయలేదు. వెతుక్కుంటున్నాడు సీతని. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మనం వాల్మీకి లాంటి ఒక మహా ఋషి ఒక జీవిత విధానాన్ని అందజేస్తే మనం మర్చిపోయాం ఆ జీవిత విధానాన్ని. హనుమంతుడిని కలిశాడు, ఇద్దరికీ తెలియదు ఈయన రాముడని హనుమంతుడి, ఆయన హనుమంతుడని రాముడికి తెలియదు. హనుమంతుడు అప్పుడు ఏం చేశాడు కథ తెలుసు కదా మీకు, ఏం చేశాడు, ముందు నువ్వు సుగ్రీవుడికి హెల్ప్ చేయన్నాడు. అవును, తర్వాత సీత తనేది ఆలోచిద్దామని. ఎందుకు, మనం ఎలా జీవించాలో అర్థం చేసుకోండి. నా కోరికలు తీరటం లేదు మాస్టారు అంటారు, తీరటానికి అక్కడ చాలా డైరెక్ట్ ఉదాహరణ ఇచ్చాడు. ఏంట ఉదాహరణ ఇచ్చింది, నీకు భార్య రావణాసురుడు తీసుకుపోయాడు, నాటుకు కోసు కర్మ సిద్ధాంతం అంటాను దాన్ని భారతదేశం. సుగ్రీవుడికి భార్య వాలి తీసుకుపోయాడు, నువ్వు వాలిని చంపి సుగ్రీవుడి భార్యని మళ్ళీ సుగ్రీవుడికి అందదే, నీ భార్య నీకు దొరుకుతుంది, నాటు కోసుకోండి. మనం ఎలాంటి పని చేస్తామో అలాంటి ఫలితాలు వస్తాయి. రాముడికి కూడా అది తప్పలేదు. సిద్ధాంతం అర్థమైందా? ఇంకా చాలా మంది నన్ను అడుగుతారు, మాస్టర్ ఈ కష్టాలు ఉన్నాయి నాకు ఇది జరగటం లేదు. ఏ కష్టం ఉందో ఆ కష్టం ఉన్నటువంటి వాళ్ళకి నువ్వు సేవ చేయాలి. సహాయం, సేవ అంటే సహాయం చేయాలి. సుగ్రీవుడు కోల్పోయినటువంటి భార్యను వాలిని చంపి మళ్ళీ సుగ్రీవుడికి అందజేయగానే ఇమ్మీడియట్ గా ఏం జరిగింది, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడిపోయాయి. అంచేత అమ్మాయికి వివాహం కావటం లేదు, ఉద్యోగం దొరకటం లేదు, కేసులున్నాయి, ఆరోగ్యం బాగోలేదు. సింపుల్ లాజిక్ చెప్పాడు అక్కడ, నీకు ఏ బాధ ఉన్నదో ఆ బాధని తొలగించేటటువంటి సేవ ఇతరులకు అందజేయి. నువ్వు ఎప్పుడైతే ఇతరులకు అందజేస్తావో నీకు లభిస్తుంది. రాముడు సుగ్రీవుడికి హెల్ప్ చేశాడు, రాముడికి మిగతా వాళ్ళు హెల్ప్. హనుమత్ మంత్రము, మహాలక్ష్మి మంత్రము, గాయత్రి మంత్ర సాధనలవి నేను ఇంకా క్లాసెస్ లాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకేదంటే ఈ ఊకదంపుడు లెక్చర్స్ వల్ల ఏం లాభం లే, మీరు విన్నారు తర్వాత ఏం చేయాలో మీకు తెలియదు. అంచేత కానీ మీరు వింటే కదా నేను చెప్పేది. అలాంటివి ఇలా వింటే కుదరదు. అది ఎలా వినాలి? క్లాస్ రూమ్ లో లాగా ఓ పద్ధతిగా మీరు నేర్చుకోండి. వీలోకి ప్రతి 40 రోజులకో 45 రోజులకో నేను వస్తూ ఉంటా ఇక్కడికి. ఈ ఏరియాకి వచ్చినప్పుడు 5 రోజులు ఒకసారి నా క్యాంప్ లాగా పెట్టుకుందాం, క్లాసెస్ లాగా. ఆ క్లాసెస్ లో ఇవంతా కూడా మనం క్రమ పద్ధతిలో 5 ఏళ్లలో మీలో అభిరుచి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ఋషులు ఏ విధంగా అయితే అనేక చమత్కారాలు చేయగలిగారు, మీరు కూడా మీ జీవితాలలో ఆ చమత్కారాలు చేయగలుగుతారు. దానికి తగినటువంటి సూచనలు అవి మన ఆచార్య గారు ఉన్నారు, శ్యామలరావు గారు ఉన్నారు, ఇక్కడ పీఠం ఉన్నది. ఏరే ఆయన ఆయన ఉన్నారు ఇక్కడ. వాళ్ళు మీ దగ్గరికి రావాలి, మీరు తప్పుడు కర్మ నాటుకుంటున్నారు, మీరు అక్కడికి వెళ్ళాలి. అర్థమైందా? మళ్ళీ మళ్ళీ చాలా జాగ్రత్తగా గుర్తుంటే, ఇంజనీరింగ్ చదువుకోవాలి అంటే మీ దగ్గరికి ఇంజనీరింగ్ కాలేజీ రాదు. 60 మైళ్ళ దూరం ఉన్నా 70 మైళ్ళ దూరం ఉన్నా మీరు ఎక్కడికి వెళ్ళాలి? రోజు వెళ్తున్నారా లేదా? నాకు తెలుసు చాలా మంది 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదువుకుంటున్నారు. పక్కనే కార్యక్రమాలు జరుగుతూ ఉంటే రాదు, మీ కష్టాలు పోవాలి. పోతాయా? నాటుకోవటమే లేదు, మీరు మీ కష్టాలు ఎలా పోతాయి? అంచేత నేను కొంతమందిని సూచన ప్రాయంగా చెప్పాను. ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నారు మన కార్యక్రమాలు తెలిసినటువంటి వాళ్ళు. మీరందరూ కూడా కరెక్ట్ గా ఏర్పడి ఒక మొబైల్ యూనివర్సిటీ లాగా, నేను వచ్చినప్పుడు 5 రోజులు ఎక్కడో ఒక చోట క్లాసెస్ పెట్టుకోండి, 5 రోజులు పొద్దున్న సాయంత్రం చెప్తాను, దాని తర్వాత ఎలా జీవించాలో చెప్తాను, ఈ ఆసనాలు ప్రాణాయామాలు దానికి ఒక పద్ధతి ఉంది, అదంతా కూడా నేర్చుకోదలుచుకున్నటువంటి వాళ్ళు మన కార్యకర్తల దగ్గరికి మీరు వెళ్ళి వాళ్ళు వెంట పడి, వాళ్ళు మీ దగ్గరికి వస్తే నాకు టైం లేదయ్యా అనకుండా మీరు టైం తెచ్చుకుని ఎలాగా ఏమిటి మీ ఇష్టం, అది ఇది నేర్చుకోదలుచుకునేటటువంటి వాళ్ళకి ఈ అవకాశాన్ని నేను ఇస్తాను అని చెప్తూ ఇంకా మీ ఆచలికి పరీక్ష పెట్టకుండా జై. ఓ విచిత్రమైనటువంటి ప్రశ్న వస్తుందండి, ఇన్నిసార్లు చెప్పిన ప్రశ్న ఏంటి అంటే, ఆడవాళ్ళు గాయత్రి చేయొచ్చా? ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆపరేషన్ చేసుకో అన్నాడు. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఆపరేషన్ అవసరం లేదు అన్నాడు. చెప్తారా చెప్పరా ఒకే రోగికి? ఇది ఎప్పుడైనా జరిగిందా మీకు? మీకు జరగకపోయినా విని ఉంటారు. ఒక డాక్టర్ ఏం చెప్పాడు? నేను చేసుకోవచ్చు అంటున్నా, ఇంకోటి చేసుకోవద్దు అంటున్నాడు. ఆపరేషన్ చేసుకోవాలి అనుకునేవాడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు? ఆపరేషన్ వద్దు అనుకునేవాడు? ఇంకా నేనేం చెప్తాను? జై గురుదేవ్.